చదువుతుంది శ్రీమద్ భాగవతం దశస్కందం 4వ భాగం అధ్యాయం 72 శ్లోకం 46.
సహదేవం తత్ తనయం భగవాన్ భూతభావనా అమే ఆత్మా మగాధానాం పతిం ప్రభు మోచయాం చ రాజన్యాం సమృద్ధ మాగధేనా ఏ. సహదేవం తత్తనయం సహదేవం తత్తనయం భగవాన్ భూత భావనా భగవాన్ భూత భావనా అభ్యషించద్ అమే ఆత్మా అభ్యషించద్ అమే ఆత్మా మగధానాం పతిం ప్రభు మగధానాం పతిం ప్రభు మోచయామాస రాజాన్యాం మోచయామాస రాజాన్యాం సమృద్ధమాగదేనయే.
సహదేవం సహదేవుని తద్ అతని జరాసంధుని యొక్క తనయం పుత్రుని భగవాన్ భగవానుడు భూతభావన సకల జీవుల యొక్క పోషకుడు అభిషించత్ అభిషిక్తుని కావించను అమే ఆత్మ అపరిమేయుడు మగధానాం మగధులకు పతిం పతిగా ప్రభు భగవానుడు మోచయ్యామాచ విముక్తులను చేసెను రాజాన్యాన్ రాజులను సమృద్ధ బందీలైనటువంటి మాగదేన జరాసంధు నుంచి ఏ ఎవరు. అర్థం చెప్పింది యేసే భక్తోపాద్ పరిశిష్యులు. భావము సకల జీవుల యొక్క పోషకుడు హితైషి అపరిమేయుడకు భగవానుడు జరాసంధుని తనయుడకు సహదేవుని మగధరాజ్యపతిగా అభిషేక్తుని కావించను పిమ్మట అతడు జరాసంధుడు బంధించినట్టి రాజులందరినీ విముక్తులను గావించను. భాష్యం జరాసంధుడు వధించబడినప్పటికీ శ్రీకృష్ణుడు గాని పాండవ సోదరుడు గాని ఆ రాజసింహాసం కోరలేదు. జరాసంధుని వధించట్లో వారి ఉద్దేశము ప్రపంచ శాంతిని భంగపరచడి విధముగా వాడు కలిగించది కల్లోలమును ఆపివేయటే. దానవుడు సర్వదా కల్లోలము సృష్టించగా దేవతలు ఎల్లప్పుడూ ప్రపంచ శాంతికే యత్నింతురు. సాధువులను రక్షించి శాంతిని భగ్నపరిచిన దానవులను వధించటే శ్రీకృష్ణుని కార్యము. అందువల్ల శ్రీకృష్ణ భగవానుడు శీఘ్రమే జరాసంధ పుత్రుడు సహదేవుని పిలిచి యథావిధిగా అతనికి రాజ్యాభిషేకం గావించి శాంతియుతంగా రాజ్య పరిపాలన గావించవనను. శ్రీకృష్ణుడు సకల బ్రహ్మాండ నాయకుడు. ఎల్లరూ శాంతియుతముగా జీవించు కృష్ణ భక్తి భావన కొనసాగించవలని అతడు కోరుకున్నాం. సహదేవుని సింహాసనంపై అధిష్టింపజేసిన తర్వాత ఆ దేవదేవుడు జరాసంధుడిచే అనవసరంగా బంధించబడినట్టు రాజులందరినీ విడుదల కావించను అని శిల ప్రభుపాద వారు వ్యాఖ్యానించిరి. శ్రీమద్ భాగవతమునందలి జరాసంధ వద అను దశస్కందంలోని 72వ అధ్యాయముకు కృష్ణ కృపామూర్తి శ్రీ శిల భక్తి ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాద వారి వినమ్ర శిష్య పరిణిగతము భాష్యం సమాప్తం. ఓం అజ్ఞాంతిమనందస్య జ్ఞానాన్నంశలాకయ చక్షుం నిర్మితమైన తస్మై శ్రీ గురువే నమః. నమో విష్ణుపదాయ కృష్ణ ప్రస్థాయ పుత్రే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామిని నమస్సారస్వదేవి గౌరవాన్ని ప్రచారని నిర్విశేష శూన్యవాది పాశ్చాచ్యదేశాన్ని శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌరవభక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నిన్న లీలపరం ప్రభు 40వ శ్లోకానికి తరగతి తీసుకున్నారు. 41 నుంచి 46 వరకు, అంటే ఈరోజు మనం చర్చించే శ్లోకం వరకు భాష్యం లేకపోవడం వల్ల నేరుగా 46 శ్లోకాన్ని మనం చర్చించుకున్నాం. ఇప్పుడు 41 శ్లోకం నుంచి 45 శ్లోకం వరకు భావాలు మనం చదువుకుని 46 శ్లోకంలోకి మనం వెళ్దాం. 41 శ్లోకంలోని శత్రువులు వధించిన విధముగా నిర్ణయించిన అమోఘ దర్శనుడు భగవానుడు ఒక చిన్న చెట్టును కొమ్మను చీచుడు ద్వారా భీమునకు సంజ్ఞ చేశాను. 42 శ్లోకం. మహాబలశాలి యోధుల్లో శ్రీశుడకు భీముడు ఆ సంజ్ఞను నెరిగినవాడై తన ప్రత్యర్థి వాని పాదమును పట్టుకుని నేలపై పడవేశాను. 43 శ్లోకం. భీముడు తన పాదముతో జరాసంధుని ఒక పాదంతో నొక్కుపెట్టి తన చేతుల్లో వాని రెండో పాదం పట్టుకుని మహాగజము చెట్టుకొమ్మను చీల్చివేసినట్టుగా వాని గుదుము నుండి పై వరకు రెండు భాగములుగా చీల్చివేశాను. 44. అప్పుడు ప్రజలు ఒక్కొక్క పాదము, తొడ, వృషణము, పిరుదు, భుజస్కందము, బాహువు, నేత్రము, కనుబొమ్మ, చెవి, బీపు అర్ధభాగము, వక్షస్థల అర్ధభాగం కలిగిన రెండు శరీర ఖండములుగా తమ రాజును పడివేటు గాంచరి. 45 శ్లోకం. మగధరాజు మరణంతో గొప్ప అహంకారములు చెలరేగను. కృష్ణార్జునులు భీమును ఆలింగం చేసుకుని అభినందించిరి. 45 శ్లోకం. ఇప్పుడు సకల జీవుల యొక్క పోషకుడు, హితైషి, అపరిమేయుడగు భగవానుడు జరాసుని తనయుడగు సహదేవుని మగధరాజ్యపతిగా అభిషిక్తును గావించను. పిమ్మట అతడు జరాసుని బంధించిన రాజులందని విముక్తులు గావించను. ఈ శ్లోకంలోని ముందు మనం చర్చించిన విషయాల్లో ఇద్దరు బలశాలు మధ్య జరిగిన గొప్ప యుద్ధం. అయితే ఆ యుద్ధం ఏ స్థాయిలో ఉంటుంది, అది ఎట్లా ఉంటుందని మనం అనుభవపూర్వకంగా తెలియాలంటే దానిలో ప్రావీణ్యత ఉన్నవాళ్ళకే ఆ యుద్ధం గొప్పతనం అర్థమవుతుంది. ఇది కేవలం చదువుకోవడం ద్వారా మనకంత మజ రాదు. ఇక్కడ ఎవరికైనా మల్లయోధులు ఎవరున్నారా? ప్రియస్ డేస్లో మేబీ శక్తిమాన్ ప్రభు ఉండొచ్చు, మల్లయోధులు అయ్యి ఉండొచ్చు, లేకపోతే మోడర్న్ డేస్లో, గోల్డెన్ డేస్లో మల్లయోధులు చేసేవారు, మోడర్న్ డేస్లో నో బాక్సింగ్ అంటూ వాడుతున్నారు. సమో బాక్సింగ్ ఆల్సో, ఎవరికైనా తెలుసుంటే రింగ్ మీద ఎదురు కొట్లాడుకున్నప్పుడు ఎవరికైనా బాక్సింగ్ చేసిన వాళ్ళు అవతల ప్రతిరితో కొట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎంత వీరోచితంగా యుద్ధం చేస్తారంది వాడికి మాత్రం అర్థమవుతుంది. కింద చూసిన వాళ్ళకి ఏమే కొట్టాడేస్తారు అనుకుంటాం. ఇది న్యాచురల్. అందువల్ల ఇక్కడ జరాసంధుడు, భీముడు ఇద్దరు కూడా 10,000 ఏనుగుల బలం కలవాలి. ఇద్దరు కూడా సామాన్యులు కాదు, మామూలు ఒక ఏనుగుకే మహాబలం ఉంటుంది. అటువంటి 10,000 ఏనుగులకైనా బలం కలిగిన వారు ఒక్కరు. ఇద్దరు హోరహారుగా యుద్ధం చేస్తున్నప్పుడు వారి యొక్క మధ్య జరిగే యుద్ధం ఏ విధంగా ఉందని ముందు శ్లోకాల్లోని వివరించింది. వారు తమ గదలతో అత్యంత వేగంతోనూ బలంతో ఒకరిపై ఒకరు విసురుగొనగా వారి భుజములపై, పిరుదులపై, పాదములపై, తొడలపై, మెడకొక్కలపై ఆయుధములు పరస్పరము పడి అతి కుదుమే ఏనుగుల చేత అరవృక్షములే చుట్టరుగుతుండెను. వాళ్ళు ఆ గదలతో భుజం మీద కొట్టుకుంటున్నారు, తర్వాత పిరుదుల మీద కొట్టుకుంటున్నారు, తొడ మీద కొట్టుకుంటున్నారు, మెడకొంగలంటే భుజ ఇక్కడ షోల్డర్స్ మీద కొట్టుకుంటున్నారు. అవి కొట్టుకుంటున్నప్పుడు వారి గదలు ఆ దెబ్బలకి పిండి పిండి అయిపోతున్నాయంట, అంత బలంగా ఉన్నారు వారిద్దరు. ఆ విధంగా వారు తమ గదలు ధ్వంసం కాగా ఆ నరవీరులు ఇనప పిడికలతో పరస్పరం కొట్టుకుని వారి పిడిగుద్దుల శబ్దము రెండు ఏనుగులు గుద్దుకున్న శబ్దముగా లేదా పిడుగుపాటు పండుగలుగా పోల్చిందను. పిడిగుద్దులంటే బాక్సింగ్, వాళ్ళు అంత విధంగా కొట్టుకుంటారు. వారు కొట్టుకున్నప్పుడు వారి శబ్దం ఏదో ఉందంటే రెండు కొండలు ఢీకున్నప్పుడు లేదా పిడుగుపడినప్పుడు ఎటువంటి శబ్దం వస్తుందో, లేదా రెండు ఏనుగులు గుద్దుకున్నప్పుడు ఎటువంటి శబ్దం వస్తుందో, అంత భీకరంగా ఉన్నాయంట ఆ యొక్క. మనం ఎవరు తిని ఉండలేదు, చాలా కష్టం. అందరు వారి అంత బలవంతులైన ఈ యొక్క జరాసంధుడు, భీముడు హోరహోరిగా 28 రోజులు యుద్ధం చేశారు. ఒకటి రెండు కాదు, మనం చూసే బాక్సింగ్ మహా అయితే 10 నిమిషాలు, ఇంకా ఎక్కువ అంటే 15 మినిట్స్. మన మహమ్మద్ అలీ వాళ్ళ బాక్సింగ్ మనం చూసినట్టయితే మ్యాక్సిమం 15 మినిట్స్ కొంత ఆడదు. మరి ఇక్కడ వీళ్ళు 28 డేస్, 28 రోజులు ఉదయంతా కొట్టాడుకుంటున్నారు, రాత్రి ఇద్దరు కలిసి డిస్కషన్, నువ్వు ఆ టైంలో ఆ విధంగా కొట్టావు కానీ ఇట్లా కొట్టుంటే నేను నీకు దొరికిపోయి ఉండేవాడిని అని ఇద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు. మనం ఎప్పుడైనా అట్లా చేసావా? మన శత్రుతో ఫైట్ ఆడి ఫైట్ చేసి ఇద్దరు కలిసి కూర్చుని అలా ప్రతిష్టతో మనం మాట్లాడడం అనేది జరగదు, మరి కల్లో కూడా జరగదు. కానీ ఇక్కడ భీముడు జరాసంధుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు, సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు భీకరంగా పోటాడుకుంటున్నారు. సాయంత్రం విందు భోజనంలో కూర్చుని ఈ విధంగా డిస్కస్ చేసుకున్నారు స్నేహితుల్లాగా. అంటే వాళ్ళిద్దరు ఎంత ఉన్నతంగా అభివృద్ధి చెందిన వాళ్ళ ఆలోచన స్థాయిలో కానీ, వాళ్ళ యొక్క మానసిక స్థితిలో కానీ, లేదా ఆధ్యాత్మిక అవగాహన ఉన్న వ్యక్తి మాత్రమే ఆ విధంగా చేయగలుగుతాడు, సాధారణ వ్యక్తులు ఆ పని చేయలేరు. ఎవరైతే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందారో వాళ్ళు మాత్రమే అంత ఉన్నతంగా ఆలోచిస్తారు, కానీ సాధారణ వ్యక్తి ఆ విధంగా చేయలేడు. అందువల్ల ఈ విధంగా భీముడు 28 రోజులు యుద్ధం చేసి చివరికి అతను నిరుత్సాహపడ్డాడు. నేను జరాసంధను జయించలేనేమో అని నిరుత్సాహపడ్డాడు. అదే విషయాన్ని తన యొక్క మేనభావ అయిన శ్రీకృష్ణుడుని చెప్పాడు. కృష్ణ, ఓ మనిషి మాధవ, యుద్ధమునందు నేను జరాసంధను జయించలేనేమో అనే సందేశం నాకు వస్తుంది అని చెప్పాడు. అప్పుడు జరాసంధుడికి మరణం కేవలం శ్రీకృష్ణ ఒక్కడికే తెలుసు, ఇంకెవరు తెలియదు. ఎందుకంటే అది నిన్న క్లాస్లో లీలవరం ప్రభు చాలా అద్భుతంగా వివరించారు, అదంతా మీకు తెలిసింది, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్ల జరాసంధుడికి మరణమే సంజ్ఞ ద్వారా, అంటే సూచన ద్వారా భీముడికి తెలియజేశాడు. 28వ రోజు మళ్ళీ మంద కొట్లాడుకుంటున్నారు. ఆ సమయంలోని శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే ఒక చిన్న చెట్టుకొమ్మను చీల్చుడు ద్వారా భీముడికి సంజ్ఞ చేశాను. చెట్టుకొమ్మను ఇట్లా రెండు ముడిగా విడదీసిన ద్వారా యుద్ధం చేసుకుంటున్న ఆ భీముడికి చూశాడు. అది మహాబలశాలి యోధుల్లో శ్రేష్ఠుడు భీముడు ఆ సంజ్ఞను ఎరిగిన వాడై అతని పాదం పట్టుకుని నేల మీద పడవేశాడు. భీముడు చాలా మహాబలవంతుడు, యోధుల్లో శ్రేష్ఠుడు. అటువంటి భీముడు శ్రీకృష్ణుడు ఇచ్చిన ఆ సూచనని తీసుకుని జరాసంధుని కింద పడవేశాడు. అప్పుడు అతను ఒక పాదంతో అతను తన పాదం పట్టుకుని, రెండో చేతితో రెండో పాదంతో పట్టుకుని రెండుగా చీల్చి వేశాడు. ఆ చీల్చి వేసిన తర్వాత అతను రెండు భాగాలు విడిపోయిన సందర్భాన్ని మగధ రాజ్యంలో ఉన్నందరూ జనులందరూ కూడా చూశారు. వాళ్ళందరూ కూడా కొంతమంది విజేతలు పలికారు, జయం పలికారు, కొంతమంది భయపడ్డారు. ఆ తర్వాత కృష్ణ అండ్ అర్జునులు భీముడిని ఆలయం చేస్తున్నారు. ఇది ఎంతో జరిగింది. అయితే ఇక్కడ ప్రభుపదారు దేవదేవుని శ్రీకృష్ణ భగవాన్ అనే పుస్తకంలోని ఈ విధంగా వేస్తున్నారు. రాకే కృష్ణ మారేక, మారే కృష్ణ రాకేక అని. కృష్ణు సంహరించాలనుకుంటే ఎవరు కూడా రక్షించలేరు, కృష్ణు రక్షించాలనుకుంటే ఎవరు కూడా సంహరించలేరు. మరి అందువల్ల ఇక్కడ జరాసంధను శ్రీకృష్ణుడు సంహరించాలనుకున్నాడు, అందువల్ల ఎవరు ఆయన రక్షించలేరు. దీన్ని అంతర్గత మనం చూసినట్టయితే ఈ జగత్తులో ప్రతి పనికి భగవంతుని యొక్క ప్రమేయం ఉందని అర్థం అవుతుంది. అంటే భగవంతుని యొక్క సూచన లేదు, భగవంతుని యొక్క ఆధ్వర్యంలోనే ప్రతి కార్యక్రమం జరుగుతుందనే విషయం మనకి సులభంగా అర్థమవుతుంది. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, మయాదక్షిణ ప్రకృతి సూయితే సచరాచరం హేతనానికి ఉంతయ్య జగత్ వృత్తే. ఈ జగత్తంతా కూడా నాయక హద్దరు నడుస్తుంది అని కృష్ణుడు చెప్తాడు. మరి దీన్ని మన భక్తులు, మనం కొంతమంది అనుకున్న వాళ్ళు అనుకోవచ్చు, ఇక్కడ మన ప్రేమంటే ఏమి లేదు కదా, అలాంటప్పుడు నేను ఎందుకు పనిచేయాలి, అంతా కృష్ణుని చూసుకుంటాడు కదా, కృష్ణుని వల్ల జరిగిపోతుంది కదా అని ముభావంగా ఉండే అవకాశం ఉండొచ్చు, లేదా ఆ విధంగా భావించవచ్చు. అవునా కదా, కృష్ణ ప్రమేయం లేకుండా ఇది జరగదు, నో డౌట్. ఈవెన్లో మనం బ్యాడ్ చెడు పని చేసినా, మంచి పని చేసినా ప్రతిదానికి కూడా కృష్ణ యొక్క ప్రమేయం ఉంది. మరి అంతా ఆయన ప్రమేయం ఉన్నప్పుడు మన చేసే ఉంది ఏం లేదు కదా. సమ్టైమ్ మనం రేపు రాబోయేది బుక్ మేత్తాను, ప్రోపాదారు మేత్తాను, మన ప్రేమే ఉందండి, నేను పుస్తకాలు పడుతున్న విత్తనం చేయడానికి వెళ్తాను, కృష్ణుడు అనుగ్రహిస్తే పుస్తకాలు తీసుకుంటారు, లేకపోతే నా ప్రేమే ఉంది, నేను మళ్ళీ వస్తాను లోపలికి వచ్చేస్తాను, నాకేం పోయింది, నాదంటే ఏం పోయింది లేదు కదా అని ఎవరైనా అనుకోవచ్చు. నాకు ప్రసాదం హ్యాపీగా ఉన్నది, నా షెల్టర్ హ్యాపీగా ఉంది, నా క్లాతింగ్ బాగానే ఉంది, ఇంక దేని గురించి నేను వరి పడాల్సిన అవసరం ఉంది అని ఫీల్ కావాల్సిన అవసరం లేదు అనుకోవచ్చు. కానీ ఆ విధంగా చేయకూడదు, ఎందుకంటే మన యొక్క ప్రయత్నం ఖచ్చితంగా మనం చేయాలి. అది ఏ విధంగా చేయాలి, నిజాయితీగా చేయాలి, దాంతోపాటు మన బుద్ధిని కూడా ఉపయోగించాలి అని చెప్తారు. కానీ కృష్ణుడు భక్తి సేవకి లేదా మన మన కార్యసాధన కోసం ఆటంకపరిచే రెండు అంశాలు ఉన్నాయని వివరిస్తున్నాడు. మొదటిది మిథ్యాహంకారం, రెండవది బద్ధకం. ఈ రెండు మనిషిని ముందుకు వెళ్ళినవు కార్యసాధనలో కానీ భక్తియుత మార్గంలో కానీ. ఇది ఎట్లా అంటే, బద్ధకంగా ఉన్నట్టయితే మనం చేసే కార్యాల్లో ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళాం, అన్ని కూడా పక్కన పెడేస్తుంటాం. కలికాలం యొక్క స్వభావం బద్ధకొస్తుంది. ఒక భారత శ్లోకం కూడా ఉంది కదా, కలికాలంలో ప్రజలు బద్ధకస్తులు అని చెప్తారు. అందులో ఎవరైతే బద్ధకం కలిగి ఉంటాడో అటువంటి వ్యక్తి తన కార్యసాధనలో ముందుకు వెళ్ళలేడు, విజయం సాధించలేడు. మరి మిథ్యాహంకారం, మిథ్యాహంకారం అంటే నేనే అంతా చేస్తాను, నువ్వు చెప్పిన విషయాన్ని నేను అనుసరించను లేదా మీ సూచన నేను తీసుకోను అనే భావన కలిగి ఉండడం ద్వారా మనం మన కార్యసాధనలో జరిగే మంచి విషయాలు మనం తీసుకోకుండా మనం వెనుకబడేస్తుంటాం. అందువల్ల ఈ మిథ్యాహంకారం కానీ బద్ధకం కానీ కార్యసాధనకి లేదా భక్తియుత మార్గంలో రెండు ఆటంకాలని శ్రీకృష్ణుడు చెప్తా ఉన్నాడు. అందువల్ల మనం కార్యసాధన కోసం ఉత్సాహంగాను ఉత్తేజంగాను మన కార్యాలు ఆచరించాలి నిజాయితీగా. అప్పుడు మనం కృష్ణుడి నుంచి కృపను పొందగలుగుతాం, అదేవిధంగా శక్తిని కూడా పొందగలుగుతాం. ఇక్కడ భీముడు జరాసంధం జయించలేనని నిరుత్సాహపడలేదు. తాను యుద్ధం చేస్తున్నాడు, 29 రోజులు కంటిన్యూగా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. కానీ తన బావ దగ్గర తన సందేహాన్ని వెళ్ళబుచ్చాడు. నేను జయించలేనేమో అని సందేహం ఉంది, జయించలేని కన్ఫర్మ్ చేయలే, జయించలేనేమో అనుకున్నాడు. కృష్ణుడు సమస్తానికి మూలకారుడు కాబట్టి జరాసంధం యొక్క విజయరహస్యాన్ని తెలియజేశాడు, ఎట్లా జరాసంధం సంహరించాలో. అందులో మనం కూడా మన కార్యసాధనలోని లేదా మన భక్తిగత మార్గంలోని నిజాయితీగా ఉత్సాహంగాను ఉత్తేజంతోనూ మన కార్యాలు ఎప్పుడైతే ఆచరిస్తామో భక్తిగత మార్గంలోని, అప్పుడు భగవంతు నుంచి మనకు సూచన అంటుంది, మన విజయాలను ఏ విధంగా పొందొచ్చు లేదా కార్యసాధన ఏ విధంగా పొందొచ్చు అనే విషయాన్ని మనకు సూచన అంటుంది. అదే సమయంలోని మనం కృష్ణు నుంచి అపారమైన శక్తిని కూడా పొందగలుగుతాం. శిల ప్రభుపాద గారు కూడా పాశ్చాత్యదేశానికి వెళ్లి ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు సంవత్సరం పాటు ఎంతో ప్రయత్నం చేశారు, ఒక్కరు కూడా భక్తులు కాలేదు. డేవిడ్ అనే ఒక క్రిస్టియన్ వ్యక్తిని ప్రభుపాద గారు ఎన్నుకున్నారు. మేబీ ఈ వ్యక్తులు ప్రతిరోజు నా దగ్గరకు వస్తున్నాడు, ఇతను నేను కృష్ణ చైతన్యం ఎందుకు చేసి నా ఫస్ట్ డిసైపుల్ చేసుకుంటాను అని ఆయన మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టారు. కానీ వాడేమో పూర్తిగా మాదద్రవ్యాలు తాగి ప్రభుపాదను చంపడానికి వెంటబడ్డాడు. ప్రభుపాద ఆయన మీద ఆశలు తీసుకున్నాడు, మళ్ళా అక్కడ వదిలేసి మళ్ళీ పట్టించారు. ప్రతిరోజు ఇంకా ప్రభుపాద గారికి నిరుత్సాహం ఏర్పడింది, కృష్ణ నీ కృష్ణ చైతన్య జ్ఞానాన్ని ఈ యొక్క భక్తజీవులకు ఇచ్చి వీళ్ళందరినీ ఉద్ధరిద్దామని అనుకున్నాను, కానీ వీళ్ళు ఏ కోసం కూడా కృష్ణ స్వీకరించట్లేదు, నేను తిరిగి భారతదేశం వెళ్ళిపోతే బాగుంటుందేమో అని అనుకుని ప్రతిరోజు కూడా న్యూయార్క్ వచ్చి మళ్ళా తిరిగి నేను వెళ్లే ఈ జలదూత వాడు ఎప్పుడు వస్తుంది అని అడిగేవారు. అక్కడ వాళ్ళు ఆ మళ్ళా కొద్ది రోజుల తర్వాత వస్తుందని చెప్పినప్పుడు సరే ఈ ఒక్క నెల వెయిట్ చేద్దాం అని మళ్ళీ ప్రభుపాద వచ్చేవారు. ఈ విధంగా 12-14 నెలలు అలా ప్రతిరోజు వచ్చి చేస్తుంటే ఆ షిప్ లో షిప్స్ చూసుకునే వ్యక్తి ఎవరైతే అధికారం ఉన్నాడో ఆయన, స్వామి మీరు ప్రతి వారం లేదా ప్రతి నెల వస్తున్నారు, షిప్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు, మరి వెళ్తున్నారు, మీరు ఇండే వెళ్లే అవకాశం అయినట్టుంది, మీరు ఇక్కడే ఉండిపోతారేమో అని అన్నాను. ఆయన నోటు బాక్ ఏమని తెలియదు కానీ ప్రభుపాదలు పాశ్చాత్యదేశంలోని ఆజ్ఞత 1 ఇయర్ పూర్తయిన కానీ కృష్ణ చైతన్య అద్భుతంగా ప్రచారించగల అవకాశాలు లభించాయి. అది త్వరితగతిని ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యం వ్యాప్తి అయింది. అంటే ఇక్కడ ప్రభుపాదలు అక్కడ లీలామతి రాస్తున్నారు, నేను ఎందుకు ఆ విధంగా వెళ్తున్నానంటే కృష్ణుని ప్రతిసారి కూడా అర్థిస్తున్నాను నేను ఆ యొక్క దీనమైన స్థితిని మేలుపరచమని, నీ యొక్క శక్తిని నాకు అందించమని, నీ యొక్క కృప నాకు అందించమని ప్రతిరోజు వేడుకుంటున్నాను. కానీ నా గురు సోదరులు ఉత్తరం రాసినప్పుడు వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే, నువ్వు తిరిగి భారతదేశం వచ్చాయి, అక్కడ నువ్వు చేసిన పని ఏమీ లేదంటూ వాళ్ళు నన్ను నిరుత్సాహపరుస్తున్నారు. అందువల్ల ఈ రెండు మధ్య నేను సతమతం అవుతూ ప్రతిసారి అక్కడ ఆ యొక్క న్యూయార్క్ ఎయిర్పోర్ట్ షిప్యార్డ్కి వెళ్తున్నాను, మళ్ళీ వస్తున్నాను, ఈ విధంగా జరుగుతుంది. కానీ నా మనసులో మటుకు స్థిరమైన నచ్చి ఉంది ఈ కృష్ణ చైతన్యాన్ని ఈ పాశ్చాత్యదేశానికి అందించాలనే అని ప్రభుపాదారు ఆయన లీలామతిలో వివరిస్తున్నారు. అందులో ఇక్కడ మన కార్యసాధనల కోసం మనం ప్రయత్నం చేసినప్పుడు నిరుత్సాహపడే అంశాలు మనకు కనిపిస్తున్నప్పటికీ మనలో ఎట్టు పరిస్థితుల్లో కూడా ఈ బద్ధకాన్ని కానీ లేదా మిథ్యాహంకారం కానీ మనం పెరగకుండా పూర్తి ఉత్సాహంతో ఉత్తేజంతో మన కార్యాలు ఆచరించాలనే ఇక్కడ ముఖ్య విషయం. మనందరికీ చిన్నప్పుడు ఒక సూర్య మనకి బాగా నానుడి అంటే తెలుసు, కుందేలు తాబేలి పరుగు పందెం ఎంతమంది తెలుసు? నా చిన్నప్పుడు అందరికీ స్కూల్లో ఉన్నప్పుడు కుందేలు తాబేలు పరుగు పందెంలోని విజయం సాధించింది అని మన కథ విని ఉన్నాం. ఆ కథ మనకి చాలా మంచి గుణపాఠం ఇస్తుంది. ఇక్కడ ఎంతమంది కుందేలు యొక్క కుందేలు కుప్ప వైపు ఆసక్తి చూపిస్తున్నారు, ఎంతమంది తాబేలు వైపు ఆసక్తి చూపిస్తున్నారు? అంటే నాకు కుందేలు పార్టీ, నేను తాబేలు పార్టీ అనుకునేవాడు. కుందేలు చాలా వేగంగా పరిగెత్తగలదు, తాబేలు మెల్లగా వెళ్తుంది. కానీ వారిద్దరి మధ్య పందే ఏంటి, మనం గమ్యాన్ని చేరుకోవాలి, ఎవరి ముందు వెళ్తారు. కానీ కుందేలుకు ఉంది ఏంటి, అహంకారం, తాబేలు ఏమొస్తుంది, ఇది మెల్లిగా నడిచే చెల్లెపు నేను హ్యాపీగా వెళ్ళిపోతాను అనుకుంది. కానీ తాబేలు తన కొన్ని శక్తితో నిరాహారం అంటే నిరాటంగా అంటే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళింది. కుందేలు బద్ధకం కలిగి ఉంది, అదే సమయంలో మిథ్యాహం కలిగి ఉంది, అహంకారం. ఏం చేసింది, వేగంగా పరిగెత్తింది, చూసింది వెనక రాలేదు, గమ్యం ఇంకా దగ్గరలో ఉంది, నో ప్రాబ్లం, కొంచెం కొనుకేద్దామని అట్టపడుకుంది. నెక్స్ట్ తాబేలు మెల్లిగా నడుకుంటూ తన గమనించడానికి వెళ్ళిపోయింది. ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎప్పుడైతే జీవుడు లేదా ప్రజలు లేదా భక్తుడు తన కార్యసాధనలోని లేదంటే భక్తి మార్గంలోని ఈ మిథ్యాహంకారం కానీ బద్ధగాను కలిగి ఉన్నట్టయితే అతడు విజయాన్ని సాధించలేడు. కుందేలు తను పోగా వెళ్ళిపోగలను అనుకుంది కానీ ఓడిపోయింది. కానీ తాబేలు తన యొక్క ఉన్న శక్తితోనే నిరాటకంగా అంటే కంటిన్యూస్గా ఆ పనిని సాగిస్తూ సులభంగా తన గమ్యస్థానం చేరుకుంది, ఆ విధంగా విజయం సాధించింది. అదేవిధంగా భక్తులు కూడా తనకున్న శక్తిని సామర్థ్యాలని బుద్ధిని ఉపయోగించుకుని ఉత్సాహంతోనూ ఉత్తేజంతోనూ మన కార్యాన్ని ఆచరిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా కృష్ణుని సూచన శక్తిని పొంది మనం విజయం సాధించగలుగుతామండి. ఈ యొక్క జరాసంధ భీమ యుద్ధంలోంచి మనం తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ భీముడు ఎంతో క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. జరాసంధుని సంహరించడం కష్టమేమో, ఇది నా వల్ల కాదేమో అనే సంశయంలోకి వచ్చాడు. కొన్ని సమయంలోని లాస్ట్ నేను 2 డేస్ బ్యాక్ ఒక లెక్చర్ నుంచి మెసేజ్ చదువుతున్నప్పుడు దీనికి కనెక్టెడ్ ఒక సబ్జెక్టే సేమ్ అదే అంశం కలిసింది. 2 డేస్ బ్యాక్ మధుగోపాల పెద్ద కూడా సేమ్ అదే విషయం డిస్కస్ చేశాను. ఎంతమందికి నిప్పుకోడి తెలుసు, నిప్పుకోడి పెద్ద కాళ్ళు ఉంటాయి, దాని మీద సదరి కూడా చేస్తుంటారు. మన జూలో కూడా ఉంది, ఆస్ట్రిచ్ అంటారు ఇంగ్లీష్లో, నిప్పుకోడి. నిప్పుకోడిని పులి కానీ సింహం కానీ చూసింది అనుకో, అప్పుడు నిప్పుకోడి ప్రాణభయంతో పరిగెడుతుంది. కొంత దూరం పరిగెట్టి వెనక్కి చూస్తే ఇంకా పులి కానీ సింహం కానీ వస్తున్నట్టయితే వెంట తన కాలుతోని గొయ్యి తవ్వి తలకరిసి గొయ్యిలు దాచుకుంటుంది. అప్పుడు ఐఎమ్ సేఫ్, నాకే ప్రాణభయం లేదు అనుకుంటుంది. ఇది నిజంగా అవుతుందా? పులి హ్యాపీగా వచ్చి ఈజీగా తినేస్తుందండి. ఎంతమంది కుందేలు చూశారు, కుందేలు నక్కను తల్లి అనుకో, అప్పుడు ఏం చేస్తానంటే ఇక ప్రాణభయం తప్పించుకోవడానికి ఏం చెక్క కళ్ళు మూసుకుంటుంది. ఐఎమ్ సేఫ్, నాకు నక్క అనబడలేదు, నన్ను ఏం చేయలేదు అట్ట అనుకుంటుందంట. కానీ నిజానికి నక్క హ్యాపీగా కుందేలు తినేస్తుంది, అదేవిధంగా పులి హ్యాపీగా నిప్పుకొని తినేస్తుంది. మనం కళ్ళు మూసుకోవడం ద్వారా లేదంటే తలకాయ భూమిలో దాచుకోవడం ద్వారా ఈ యొక్క విపత్కర పరిస్థితిని తప్పించుకోవడం చాలా కష్టము, అది వీలు కాంది. అదేవిధంగా సమాజంలో ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో రకాల సమస్యల్లో కొట్టుమిట్టాడి ఆ సమస్యలన్నీ ఎట్లా తప్పించుకోలేదంటే ఎట్లా దాన్ని నివారించుకోవాలి తెలుసుకోక తెలియక ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేసి కూర్చుంటారు. రాత్రి 9 నుంచి 10-12 వరకు టీవీ అట్లా చూసి ఉదయం నిద్రపోతారు. మళ్ళీ ఉదయం లేచి సేమ్ ప్రాబ్లం కంటిన్యూ, ప్రాబ్లం అయితే తగలేదు, అది అట్లా ఉంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. లేదా కొంతమంది క్రికెట్లు గేమ్ ఆడడం కోసం లేదంటే ఇంకా ఎదురు గేమ్స్ ఆడడం లేదంటే మత్తుపానం స్వీకరించి గుర్రం నిద్రపోవడం. ఈ విధంగా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోలేక దాన్ని ఏ విధంగా నివారించుకో తెలుసుకోలేక ఇటువంటి మత్తుపానాలు బాధించడం కానీ లేదు టీవీ ముందు కూర్చొని కాలం గడిపేయడం కానీ, లేదంటే గేమ్స్ ఆడడంలోనే కాలం ఇచ్చిన ద్వారా వాళ్ళ సమస్యలు పరిశ్రమ జరిగిపోతుందేమో అనుకుంటారు. కానీ జరగవు. ఆ సమస్య మరింత పెరిగిపోయి వాళ్ళని పీడించుంటుంది. ఇది నిజం. ఏ విధంగా యొక్క నిప్పుకోయి తలదాచుకోవడం ద్వారా తను రక్షించబడాలని అనుకుంటుందో అది మూర్ఖత్వం. అదేవిధంగా మనిషి కూడా తన క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడడం తెలుసుకోలేక ఇటువంటి మత్తుపానాలు కానీ లేకపోతే ఆటల్లో కానీ నిమగ్నమై నేను సురక్షితంగా ఉన్నాను అనుకోవడం భ్రమ లేదా మూర్ఖత్వం అని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ భీముడు ఆ విధంగా చేయలేదు. నేను జరాసంధాన్ని సంహరించడంలో నేను నాకు సంశయం ఉంది, నేను జయించలేనేమో అని అతను ఎట్టు బస్సులో యుద్ధం ఆఫీసు వెళ్ళిపోలేదు. అదేవిధంగా యుద్ధాన్ని పట్ల ఆసక్తి కూడా కోల్పోలేదు. ఇంకా వీరోచితంగా ఇద్దరు కొట్టాడుతూ ఉన్నారు. అందువల్ల భీముల్లో ఉన్న ఆ యొక్క ఉత్సాహము ఉత్తేజము తర్వాత బుద్ధిగుసం చూసి కృష్ణుడు ఆ యొక్క భీమునికి సూచన ప్రాయంగా జరాసంధాన్ని ఏ విధంగా వధించాలో తెలియజేశాడు. ఇది మనం ఈ జరాసంధ భీము యొక్క యుద్ధం నుంచి మనం తెలుసుకోవాల్సింది. అందులో మనం మనకున్న శక్తితోని మనం ఖచ్చితంగా ఉత్తేజంతోనూ ఉత్సాహంతో మన కార్యాలు ఆచరించాలి అనే విషయం మనం అవగాహన చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 46 శ్లోకంలోని భూత భావన అని సంస్కృతిలో వివరించబడింది. దానికి తెలుగులోని సకల జీవుల యొక్క పోషకుడు అని చెప్తుంది. సకల జీవుల యొక్క పోషకుడు ఈ భూప్రపంచంలో ఏ జీవి ఉందో అన్ని జీవులు కూడా భగవంతుడు పోషకుడు. అదే విషయాన్ని భగవద్గీత 9:18 శ్లోకంలోని గతిర్భక్త ప్రభు సాక్షి నివాసం శరణం సుహృత్ అని చెప్తాను శ్రీకృష్ణుడు. నేనే సమస్తములకు గతిని అంటే గమ్యాన్ని, భర్త అంటే పోషకుడిని, తర్వాత ప్రభు అంటే సమస్తానికి అధినేతని, సాక్షి అంటే నేను వారికి పూర్తిగా వాళ్ళకి పితృసాక్షిని, నివాసం అంటే సర్వుడు నా మందే ఉన్నారు, శరణం అంటే నాకే అందరూ శరణాగతి పొందాలి, సుహృత్ అంటే సర్వులకి నేను సన్నిహితుడిని అంటున్నాడు భగవంతుడు. మరి ఇక్కడ భగవంతుడు సకల జీవులకు పోషకుడు, అదే సమయంలో హితైషి. హితైషి అంటే మన హితము కోరువాడు. మనకు చాలా మంది స్నేహితుడు ఉన్నారు. స్నేహితుడు అంటే మన హితము కోరువాడు స్నేహితుడు, మిగతాలు ఎవరు స్నేహితులు కారు. కానీ మనం అనుకుంటాం నాకు చాలా మంది స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్ డీరెస్ట్ ఫ్రెండ్ అనుకుంటాం. కానీ మనకెవరు డీరెస్ట్ ఫ్రెండ్ లేరు, ఆ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. బెస్ట్ ఫ్రెండ్ డీరెస్ట్ ఫ్రెండ్ కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే, ఇతరులు ఎవరు కాదు విషయం మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే అట్లా అంటారు, మా ఫ్రెండ్ లాంటి ఫ్రెండ్ ఎంతో డీప్ ఫ్రెండ్ అండి, మీరు ఎట్లా చెప్తారు అనవచ్చు. మన ఫ్రెండ్ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే ఫ్రెండ్, మనకంత సంపద ఉన్నప్పుడే ఫ్రెండ్, మనకు అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడే మన దగ్గర ఫ్రెండ్. మన దగ్గర సౌకర్యాలు లేనప్పుడు, డబ్బు లేనప్పుడు, లేదా సంపద లేనప్పుడు మన దగ్గరికి ఎవరు రారు. ఈవెన్ దో బంధువులు కూడా రారు, అంత దూరం అవుతుంది తల్లిదండ్రులు కూడా రారు. ఇది పచ్చనిదం, మీరు అనుకోవచ్చు ఏం కాదు అది అబద్ధం అని. మనం రోడ్డు చూస్తున్నాం ఎవ్రీడే, ఎప్పుడైతే డబ్బు మన దగ్గర ఉంటుందో, ఎప్పుడైతే సంపద మన దగ్గర ఉంటుందో, అప్పుడే అందరూ మన దగ్గర ఉంటారు. బెల్లం ఉన్న చెట్ట ఈగలు ఉంటాయి, బెల్లం లేకపోతే ఒక్క దగ్గర కనబడదు. చెరువు ఎప్పుడు చెరువు ఉండే ఈరు ఉన్నప్పుడే చెరువులో చేపలు ఉంటాయి, చెరువులో నీరు లేకపోతే ఒక చేప కనబడదు ఖాళీ. అదేవిధంగా సమాజంలో వ్యక్తి దగ్గర అన్నీ ఉన్నప్పుడే అందరూ కలుస్తారు. అక్కడ అన్ని రకాల బంధాలు, అన్ని రకాల బాంధవ్యాలు, స్నేహాలు, సకరకాల ఫంక్షన్స్ అన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే వ్యక్తి నుంచి అన్ని వెళ్ళిపోతాయో ఒక్కరు కూడా కనబడాలి దగ్గర. ఇది పచ్చనిజం. అందువల్ల కానీ మన దగ్గర ఏ ఉన్నా ఏవి లేనప్పటికీ మనతోటి పాటు ఉన్నాడు భగవంతుడు. ఖచ్చితంగా భగవంతుడు దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపంలో మన యొక్క హృదయంలోనే వసించున్నాడు. మనం ఈ దేహం కాదు, ఏ దేహం తీసుకున్నప్పటికీ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ మన విడిచిపెట్టకుండా మనతోనే ఉన్నాడు. అందువల్ల ఆయన సుహృద సన్నిహిత స్నేహితుడు అని చెప్తా ఉన్నాడు. మరి భగవంతుడు మనతోటి ఉన్నాడు. ఎగ్జాంపుల్, మనతోటి ఉన్న స్నేహితుల్లోనే ఎవరో ఒక వ్యక్తికి లైక్ అమ్మవారు అంటారు ఇంగ్లీష్లో, చికెన్ ఫాక్స్. చికెన్ ఫాక్స్ వచ్చింది అనుకోండి, అది భయంకర అంటూ అది వాడి పక్కన ఉంటే ఇమీడియట్ వాడు కూడా వస్తుంది. అప్పుడు వాడిని ఏం చేస్తాం మనం, తోసే పక్కి దూరం ఉంచు అని గదులు పెడతాం. మరి ఎంతమంది స్నేహితుడు ఇంత గొప్ప ఆత్మీయుడు ఏమైపోయాడు, ఆ గదులు పెట్టడం దూరం ఉంచారు. కానీ భగవంతుడు చికెన్ ఫాక్స్ వచ్చినా, కుష్టి వ్యాధి వచ్చినా, భయంకరమైన అంటరోగి వచ్చినా నిన్ను విడిచిపెట్టుకుని నేనుతే ఉన్నాడు. దీని భాగతుల్లోంచి కూడా ఒక మంచి కథ ఉంది. ఒక వేశ్య ఉదయం సాయంత్రం వరకు ఇటు కార్యక్రమం చేస్తోంది. సాయంత్రం యథావిధిగా ఆమె అలంకరించుకుని రోడ్డు మీద వచ్చే వ్యక్తులు చూస్తోంది. రాత్రి 10 అయింది, ఒకరు కూడా ఈమె దగ్గర రాలేదు. 12 అయింది, ఒకరు కూడా రాలేదు. అందరూ వేరే వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈ వేసి ఎంతో బాధపడింది. అదేంటిది, నా దగ్గరకు ఒకరు రావట్లేదే, అయ్యయ్యో అని ఎంతో బాధపడింది. 1 గంట అయింది, పూర్తిగా నిరుత్సాహం, ఒకరు కూడా కనబడలేదు. ఇక అందరూ నిద్రలో కోల్పోతున్నారు. ఆమె ఎంతో బాధపడింది, నా జీవితం ఇంతేనేమో అని. ఎందుకు రావట్లేదని ఆమె అద్దం మీదకి వెళ్ళి ఒకసారి చూసుకుంది. అప్పుడు అద్దంలోని తెల్లంట్లు కనబడ్డాయి. స్త్రీ ఆకర్షణగా ఉన్నప్పుడే అందరూ ఆమె దగ్గరికి వెళ్తారు. తెల్లంటికి వెళ్ళినప్పుడు లేదా ముసలితనం పొందినప్పుడు ఎవరు ఆమె దగ్గర పోరు. ఆమె ఎంత డబ్బున్నా ఎవరు పోరు, ఇది సహజం. అప్పుడు ఆమె గమనించింది, అరేరే నేను ముసలివాణి అయిపోతున్నానే, అందువల్ల నా దగ్గరికి రాలేదే అని ఎంతో విలపించింది. అనుకుంది, ఇప్పుడు నా జీవిత పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు చూసుకుంటారు, నాతో ఎవరుంటారు అని ఎంతో విలపించింది. ఆ విధంగా విలపించి క్షణంలోనే ఆమె తన హృదయం నుంచి ఎంతో ప్రశాంతత, ఎంతో ఆహ్లాదంతో నోట్లో నుంచి చిరునవ్వుతో, ఇప్పుడు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను, నా దుఃఖ పరిస్థితి పూర్తిగా తొలగిపోయిందని ఆమె అనుకుంది. అది ఎట్లా అనుకుందని విషయంలోని ప్రభుపాద కింద రాస్తున్నారు, భగవంతుడు పరమాత్మలో ప్రతికృతంలో ఆ యొక్క హృదయంలో వెలుచున్నాడు. ఆమె ఆ విషయం గమనించింది కాబట్టి, నన్ను ఇంతమంది వదిలిపెట్టినప్పుడు కూడా ఈ భగవంతుడు నాతో పాటు ఉన్నాడే, నా ఆయన నేను ఎప్పుడు గమనించకుండా ఉన్నానే అని ఎంతో బాధపడి ఆ యొక్క భగవంతుని యొక్క గుర్తించి, భగవంతుని యొక్క ప్రజెన్స్ అంటే ఆ యొక్క భగవంతుడు హృదయంలో ఉన్నాడు విషయాన్ని గమనించి ఆ భగవంతుని నామాన్ని జపిస్తూ ఆ రాత్రి అంతా ఆమె నిద్రపోయింది. మరుదేనం తన యొక్క విటోవృత్తిని అంటే వయస్సువృత్తిని పూర్తిగా విరమించి పూర్తిగా భగవంతుని భక్తి సేవ మీద భక్తి సేవలో తన యొక్క మనసు నిగమనం చేసి ఆ యొక్క కార్యక్రమం తన యొక్క దినాంతా కూడా కాలం పడుతూ వెళ్ళింది. ఆ కంక్లూజన్ అంటే, మనతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన దగ్గర అన్ని ఉన్నప్పుడే ఉంటారు, మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరు ఉండరు. కానీ భగవంతుడు సర్వదా అన్ని వేళల్లో అన్ని సమయాల్లోని మనతోనే ఉంటాడు విషయం మనం గమనించాలనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా భగవంతుడు సర్వజీవులకు పోషకుడు. మనం అనుకుంటూ ఉంటాం, నేను నా పిల్లవాళ్ళకి పోషిస్తున్నాను, లేదంటే రాజ్యంలో ఉండే రాజు నా ప్రజలందరూ నేను పోషిస్తున్నాను, లేదంటే ఇంకో వ్యక్తి నేను లైక్ అన్నాశరణాలు ఉండే వ్యక్తి నేను ఎంతమందిని పోషిస్తున్నాను అనుకోవచ్చు. కానీ వీరందరినీ పోషించేవాడెవరు, భగవంతుడు. ఇక్కడ మళ్ళీ అదే విషయాన్ని ప్రభుపాదుల భాషలో అక్కడ వివరిస్తూ ఉన్నారు. ఈ కతిర్భక్త పరుషాక్షి అనే శ్లోకంలోని ఆ భాషను ప్రభుపాదులు వివరిస్తున్నారు. దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు తల్లి తండ్రి లేదా ఇతర పోషకుడు అనే రకరకాల రూపాల్లో సకల జీవుల్ని పోషిస్తున్నాడు అని ప్రభుపాదులు వివరించారు. మనం అనుకోవచ్చు, తండ్రి అనుకోవచ్చు, నా కుటుంబాన్ని నేను పోషిస్తున్నానని. కానీ ఆయన పోషించేది ఎవరు, భగవంతుడే. ఆ విషయాన్ని కేవలం ఎవరైతే ఆధ్యాత్మిక అవగాహన ఉందో, భగవచ్చింతన ఉందో వాడు మాత్రమే గమనించగలుగుతారు విషయం మనం తెలుసుకుంటా ఉన్నది. నెక్స్ట్ ఉండేది ఈ యొక్క భగవంతుడు అపరిమేయుడు. అపరిమేయుడు అంటే పరిమితి లేనివాడు భగవంతుడు. మరి దేనిలోని, సకల జీవులను పోషించడంలోని ఆయన పరిమితి లేనివాడు. నేను కొంతమందిని పోషిస్తాను, లేదు ఇండియాలో ఈ పార్టీ మాత్రం పోషిస్తాను, లేదు ప్రపంచంలో ఈ పార్టీ మాత్రం పోషిస్తానని చెప్పట్లేదు. సమస్త విశ్వాసంలో ఉన్న సమస్త జీవుల్ని పోషిస్తున్నాడు భగవంతుడు. వారి వారి కోరికలు అన్నింటి కూడా తీస్తున్నాడు. ఆ విధంగా భగవంతుడు అపరిమేయుడు, ఆయనకు లెక్కలేదు, ఇంత అని కమిట్ లేదు. అదేవిధంగా సుహృద, నేను కొంతమందికే స్నేహితుడు అని చెప్పట్లేదు, ప్రతి ఒక్క జీవుడికి, ప్రతి ఒక్క జీవునికి నేను సుహృదని అని చెప్తున్నాడు. అందులో భగవంతుడు అపరిమేయుడు. ఆ విధంగా మనం తెలుసుకోవాలని ఇక్కడ చెప్తుంది. నెక్స్ట్ ఉండేది భగవాన్. భగవాన్ అనే ఈ యొక్క పదానికి విశ్వనాథ చక్రవర్తి వారు ఒక గొప్ప అర్థాన్ని ఇస్తున్నారు. భా అంటే భర్త, పోషకుడు, రక్షకుడు, స్థాపకుడు. గా అంటే గమయతి, తన భక్తులకు అన్ని రకాల శుభలక్షణాలను ఇచ్చేవాడు. తర్వాత భక్తిని పెంచేవాడు, తన భక్తుల్లో భక్తిని పెంచేవాడు. వాన్ అంటే వాస్ అంటే నివాసము. దేని నివాసం, సర్వభక్తుల హృదయంలో ఆయన ఉంటాడు, ఆయన అందరి భక్తుల్లోనే ఉంటాడు. సర్వభక్తులు ఆయనలో ఉంటారు, సర్వభక్తుల్లోనే ఆయన ఉంటాడు అనే విషయం ఇక్కడ వాన్ అనే విషయం. అందులో భగవాన్ అనే పదానికి విశ్వనాథ చక్రవర్తి వారి ఠాకూర్ వారు ఈ పదాన్ని ఈ విధంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఉన్న దాంట్లోని క్షత్రియ లక్షణాల గురించి ప్రభుపాదులు వివరిస్తూ ఉన్నారు. జరాసంధుడు చంపినప్పటికి కూడా శ్రీకృష్ణుడు గాని పాండవ సోదరుడు గాని సింహాసనాన్ని కోరుకోలేదు. ఇది క్షత్రియుని యొక్క లక్షణం. క్షత్రియుడు సమాజంలో ఉండే ప్రజల యొక్క కలతల్ని లేదా వారి యొక్క ఇబ్బంది పరిస్థితుల్ని తప్పించి వారు సురక్షితంగా ఉండడం అనేది అతని బాధ్యత. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను జయించిన రాజ్యాన్ని పట్ల గాని లేదా సంపదల పట్ల గాని వ్యామోహం కలిగి ఉండడు, తాని తన రాజ్యాన్ని పట్ల బంధం కలిగి ఉంటాడు. ఇక్కడ రాజసుయాగం చేసిన ధర్మరాజు కాని అతని సోదరులు ప్రపంచంలో నలు దిశలుగా ప్రయాణించిన ఎంతో మంది జయించిన రాజులందరూ కూడా వారి వారి రాజ్యాలని కూడా కొలగొట్టుకోలేదు, వారి సంపదలనేమి కొలగొట్టుకోలేదు. వారి వారి రాజ్యాలు వారిని నిసింపజేస్తూ వారందరూ కూడా ఈ యొక్క రాజసు యజ్ఞానికి వచ్చి దేవదేవన శ్రీకృష్ణ యొక్క ప్రీతి కొరకు ఆ యజ్ఞంలో మీరు అందరూ నిమగ్నమయ్యి ఆయనకు ఆశీస్సులు పొందడం కోసం వారిని ఆహ్వానించారు. ఇది ఈ యొక్క ధర్మరాజు యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ మన యొక్క ప్రస్తుత ప్రపంచంలోని ఎవరైనా ఒక రాజు వేరే రాజ్యాన్ని కానీ జయించినట్టయితే ఆ రాజ్యంలో ప్రజల్ని సంపదల్ని మొత్తం కూడా దోచుకుని వెళ్ళిపోవడం అంది మనం చరిత్రలో ఎన్నో చూస్తూ ఉన్నాం. అలెగ్జాండర్ కావచ్చు, లేదంటే గజనీ మహమ్మద్ కావచ్చు, సోమని చరిత్రలో ఎన్నెన్నో ఉన్నాయి. అన్నింటిలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, రాజ్యంలోకి వెళ్తున్నారు, రాజ్యాన్ని కొల్లగొడుతున్నారు, రాజు సంపదని రాజు ప్రజల్ని సమస్తాన్ని నాశనం చేసి వారి రాజ్యాలు కలుపుకుంటున్నారు. కానీ క్షత్రియుడంటే తాను తన మీద తన ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళందరినీ రక్షించేవాడు, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చేవాడు. క్షత్ అంటే ఆపద, త్రియ అంటే రక్షించేవాడు, ఆపదల్ని రక్షించేవాడు క్షత్రియుడు. అందువల్ల ఈ అంశాన్ని మనం తీసుకున్నట్టయితే మనం భక్తి జీవితం ఆచరిస్తున్నాం కాబట్టి మనం భక్తులం. క్షత్రియుడు ఏ విధమైన గుణాన్ని కలిగి ఉన్నాడో భక్తులు కూడా ఒక రకమైన గుణం కలిగి ఉన్నారు. మరి ఏమిటా గుణం కలిగి ఉన్నారంటే లౌకిక సంపదల కొరకు ఇంద్రియతృప్తి కొరకు తీవ్రంగా కృషి చేస్తున్న ఈ జనులకి మనం కృష్ణ చైతన్యం ఇచ్చి వాళ్ళని శాంతి కోల్పోయిన వారి జీవితాల్లోని ఆనందాన్ని కలిగించే విధంగా ఈ కృష్ణ చైతన్యం అందించడం మన బాధ్యత. ఏ విధంగా క్షత్రియుడు ఈ యొక్క కల్లోల పరిస్థితులు ఏర్పడినప్పుడు అటువంటి పరిస్థితులు లేకుండా వారు సురక్షితంగా రక్షిస్తూ ఉన్నాడు, అదేవిధంగా భక్తి జీవితం ఆచరిస్తున్న మనం సమాజంలో ఈ యొక్క లౌకిక సంబంధాల కొరకు లేదా ఇంద్రియతృప్తి కొరకు తీవ్ర ప్రయాసం చేస్తున్న వారిని కృష్ణ చైతన్యం అందించి వారి జీవితాల్లో సుఖమైన జీవితాన్ని కలిగించడం కోసం చేయడం అనేది మన బాధ్యత ఉండాలనే విషయం ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా నెక్స్ట్ మనకి భాషలో కూడా వివరించింది, దానవులు సర్వదా కల్లోలం సృష్టించరు, దేవతలు ఎల్లప్పుడూ ప్రపంచానికే వారిని ప్రయత్నించేదురు అని ఇక్కడ రాస్తుంది. అంటే దానవ స్వభావం వ్యక్తులు ఎప్పుడు కూడా ఏ విధంగా ఇతరుల నుంచి దోచుకోవాలి, ఏ విధంగా మనం తను ఒక్కరు మాత్రమే ఆధిపత్యం సంపాదించాలి అనే భావం కలిగి ఉంటారు. కాబట్టి అటువంటి భావన కలిగిన వ్యక్తుల యొక్క స్వభావానికి విరుద్ధంగా ఉండేవాళ్లు దేవతలు. దేవతలు అంటే శాంత గుణం కలిగిన వ్యక్తులు, శుభ లక్షణాలు కలిగిన వ్యక్తులు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచ శాంతికై ప్రపంచంలో జనులందరూ కూడా శాంతియుతంగా జీవించడం కొరకు అన్ని రకాలుగా వాళ్ళు సౌలిక్యంగా శాంతిగా జీవించడం కోసం వాళ్ళు దానవులను సంహరిస్తూ ఉంటారు, వాళ్ళని ఎదుర్కొంటూ ఉంటారు అనే విషయం ఇక్కడ చెప్తోంది. అదేవిధంగా ఏ విధంగా దేవతలు వాళ్ళకి స్వభావం చూపించి ప్రపంచం శాంతి కోసం తోడ్పడుతున్నారో అదేవిధంగా మనం ప్రస్తుతం ఉన్న ఈ యొక్క ప్రపంచంలో ఉన్న వ్యక్తుల యొక్క స్వభావాలు ప్రజలందరూ కూడా కైతవ ధర్మాన్ని తీసుకుని రకరకాల ధర్మాలు వారి వారే సృష్టించుకుని వారు ఆ జీవితాల్లోని ఎంతో దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటూ కలిచెంతూ ఉన్నారు. అటువంటి కలిచెంతూ ఉన్న వారి యొక్క జీవితాల్లోనికి మనం కృష్ణుని అందించి వారి కృష్ణ చైతన్యానికి అనుసరించే విధంగా చేసినట్టయితే వారికి మనం గొప్ప సహకారము సహాయం చేసిన వాళ్ళు అవుతాము. అదేవిధంగా తప్పుదారి పట్టి ప్రయాణిస్తున్న వారందరూ కూడా ఒక మంచి మార్గం చూపించిన వాళ్ళు అవుతామనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవత అంటే ఆ యొక్క సులక్షణాలు కలిగినవాడు, అంటే మంచి లక్షణాలు కలిగినవాడు. అదేవిధంగా భక్తులు కూడా మంచి లక్షణాలు కలిగినవాడు సహజంగా. కానీ మన భక్తి సేవను ఆచరిస్తున్నా కాబట్టి మన యొక్క బాధ్యత ఉన్నదని విషయం మనం అర్థం చేసుకోవాలి. అదే నిజమైన ధర్మం అని మనం అవగాహన చేసుకోవాలి. చివరగా శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ఎల్లరూ శాంతియుతంగా జీవించు, కృష్ణ భక్తి భావంలో కొనసాగవాలన్నదే నా కోరిక అని ఇక్కడ భాషలోని వారు వివరించారు. ఇక్కడ కృష్ణుకు ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో జనులందరూ కూడా శాంతియుతంగా జీవించి కృష్ణుని యొక్క భక్తి భావంలోని వారి జీవితాన్ని కొనసాగించాలంటే భగవంతునికి ఉద్దేశం. మరి ఆ యొక్క భగవంతుని యొక్క కోరికను మనం ఏ విధంగా నెరవేర్చగలుగుతాం, ఎవరైనా దానికి జవాబు చెప్పగలుగుతారా? భగవంతుని యొక్క ఆ కోరికని హరే కృష్ణ మహామంత్రం, నవది భక్తి, ఇంకా దీవులందరినీ కృష్ణ దగ్గర తీసుకెళ్ళడం ద్వారా, ఇంకా గురి ఆదేశాలు ఫస్ట్ మనం పాటించి వాళ్ళు చెప్పాలి, యా కృష్ణుని చేతనే అందించడం ద్వారా. దానికి పరోపాదారు ఒక లెక్చర్లో వివరిస్తున్నారు, కృష్ణ చేతను ఆచరించే ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు ప్రజలందరూ కూడా కృష్ణ చేతిని తీసుకునే విధంగా వాళ్ళకి ఐదు రకాల విధానాలుగా వాళ్ళకి అందించాలి. ప్రాసెస్ ఐదు రకాల విధానాలు అందించాలన్నారు. ఒకటి, మందిరానికి వస్తున్న భక్తులకి కృష్ణుని దర్శనం కనిపించాలి. రాధాగోవిందుల యొక్క దర్శనం వాళ్ళు చేసుకునే విధంగా వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. ఏ ఒక్కరు కూడా భగవంతుని యొక్క దర్శనం కోల్పోకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని దర్శనం చేసుకునే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి. రెండోది కృష్ణ శిక్షణ. కృష్ణుని యొక్క భక్తి సేవ ఏ విధంగా చేయాలో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి, ట్రైన్ చేయాలి. మీరు ఈ విధంగా భగవన్నామని జపం చేయండి, మీరు ఈ విధంగా నామ సంగీతం ఉండండి, మీరు ఈ విధంగా ప్రతిరోజు భాగవతం చదవండి, లేదా మీరు ఈ విధంగా భక్తులకు సాంగత్యం తీసుకోండి. ఈ విధంగా వాళ్ళకి ఏ విధంగా కృష్ణుని యొక్క భక్తి ఆచరించాలో వాళ్ళకి సూచన ఇవ్వాలి. మూడోది కృష్ణనామ సంకీర్తన. మనం ఇందాక ఉదయం కూడా చేసి శక్తివంత ప్రభు అంత అద్భుతంగా కీర్తన చేశారు. ఆ విధంగా కృష్ణుని యొక్క నామ సంకీర్తన జరిగే విధంగా వాళ్ళకి ప్రోత్సాహం అందించాలి. ఐదర్ మన టెంపరేషన్ కావచ్చు, లేదంటే వారి వారి ఇంట్లో వారి వారి గృహ ప్రదేశాల్లో కన్నా కూడా ఆ భగవంతు నామ సంకీర్తన జరిగే విధంగా వారి చేత ప్రోత్సహించాలి. నాలుగోది భగవద్భక్తుల యొక్క సాంగత్యం, కృష్ణ భక్తుల సాంగత్యం వారికి ఏ విధంగా చేయాలి. ఎందుకంటే భక్తుల సాంగత్యమే భక్తి జీవితంలో మనకి ప్రోత్సాహాన్ని ఇచ్చేది, ఉత్సాహాన్ని ఇచ్చేది, అండ్ మనని ముందుకు నడిపించేది. ఈ భక్తుల సాంగత్యం లేకుండా ఏమున్నా కూడా మనం ప్రగతి సాధించడం చాలా కష్టం. అందులో భక్తుల సాంగత్యం దొరికే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి. అండ్ ఐదోది కృష్ణ ప్రసాదం వాళ్ళకి అందించాలి. మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కృష్ణ ప్రసాదం తీసుకునే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఒకవేళ అట్లా కానట్టయితే వారి వారి ఇంట్లో కృష్ణ ప్రసాదం ఏ విధంగా తయారు చేసుకోవచ్చో, కృష్ణునికి ఏ విధంగా నివేదన చేసి ఆ ప్రసాదంగా చేసి దాన్ని తీసుకోవచ్చో వాళ్ళకి తెలియజేయాలి. ఈ విధంగా ఐదు రకాల పద్ధతులు ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు వాళ్ళు ఈ కృష్ణ చేతను సులభంగా తీసుకునే వాళ్ళు ఆ మార్గంలో ప్రగతి సాధిస్తారు, ముందుకు వెళ్తూ ఆనందకరం జీవితాన్ని పొందుతారు. అయితే మంచి నర్తకుడు రంగస్థలం సరిగా లేదని ఎప్పుడు కూడా ఫిర్యాదు చేయడు. మంచి నర్తకుడు ఉన్నాడు, ఎవరైతే మంచి బాగా డ్యాన్స్ చేస్తాడో అతను ఎప్పుడు కూడా ఈ స్టేజ్ సరిగా లేదండి, లేదా మొదలు సరిగా వాయించలేదండి అని ఎప్పుడు ఫిర్యాదు చేయడు. ఎందుకంటే బికాజ్ ఈ నో అతనికి డ్యాన్స్ అంటే ఏంటో తెలుసు. అదేవిధంగా మంచి వంటవాడికి సరుకులు బాగాలేదని ఎప్పుడు కంప్లైంట్ చేయడు. తను తెలుసు ఏ విధంగా వంట చేయాలో. అదేవిధంగా మంచి ఇంజనీర్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలి తను తెలుసు కాబట్టి పరికరాలు సరిగా లేవని ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయడు. లైక్ మన బలభద్ర గుడ్ ఇంజనీర్ కాబట్టి ఇంత అద్భుతమైన టెంపుల్ కట్టారు, అందులో ఇప్పుడు కూడా ఏమైనా కంప్లైంట్ చేయడు. అదేవిధంగా మంచి ప్రచారకుడు లేదా మంచి భక్తుడు పరిస్థితి సరిగా లేవని ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయడు. మనకు మన పలానా ప్రదేశానికి వెళ్ళి నువ్వు ప్రచారం చేసంటే అక్కడ జనాలు ఎవరు రారు ప్రభు, లేదంటే బుక్ డిస్టెన్స్ చాలా తక్కువ ప్రభు, ఈరోజు జనాలు లేరు ప్రభు, ఇలా ఇప్పుడు కూడా కంప్లైంట్ చేయడు. మంచి భక్తులు ఎప్పుడు కూడా ఉత్సాహంతో ఉత్తేజంతో తన కార్యక్రమం ఆచరిస్తాడు కాబట్టి, దాన్ని భగవంతుని సహకారం ఖచ్చితంగా పొందుతాడు కాబట్టి అతడు అన్ని వేళలా విజయాన్ని సాధిస్తాడు. అందులో మనం ఈ యొక్క తప్పుదారి పట్టిన ఈ యొక్క వ్యక్తులకి మంచి మార్గం చూపించిన కొరకు, వారందరినీ కృష్ణ చేతన అవలంబించే విధంగా చేయడం కొరకు మనం ఉత్తేజంతోనూ ఉత్సాహంతోనూ ఈ కృష్ణ చేతన అందించడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అందువల్ల ఏ విధంగా అయితే ఈ యొక్క మాయచేత బంధులైన వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా బంధు విముక్తులను చేసి ఈ కృష్ణ చేతన తీసుకునే విధంగా వాళ్ళకి మనం సహాయం చేయాలి. నిజానికి సమాజంలో ప్రజలందరూ కూడా ఎందుకు ఈ యొక్క కలతల్ని దుఃఖాన్ని పొందుతున్నారంటే కృష్ణుని మర్చిపోవడం ద్వారా, కృష్ణుని తిరస్కరించడం ద్వారా వారు ఇటువంటి బాధని ఎదుర్కొంటూ ఉన్నారు. అందులో వాళ్ళ జీవితాల్లో మనం కృష్ణుని గుర్తు చేయాలి, కృష్ణుని కృష్ణ చేతాన్ని అనుసరించే విధంగా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. ఎప్పటికీ రెండు మనం వాళ్ళ చేతి చేయించగలుగుతామో అప్పుడు వాళ్ళు నిజమైన ఆనందాన్ని ఎంతో సంతృప్తికరమైన జీవితాన్ని చేస్తూ వాళ్ళు కృష్ణ చేతనలో ప్రగతి సాధించగలరంటే ఇక్కడ ముఖ్య విషయం. అందులో ఇక భీముడు ఇక ఏ విధంగా జరాసంధుని వధించి విజయాన్ని సాధించాడు, అదేవిధంగా భీముడు ఎంత ఉత్సాహంతో తన కార్యాలు ఆచరించాడు, అదేవిధంగా భక్తుడు కూడా అంతే ఉత్సాహంతో కార్యాలు ఆచరించాలంటే మనం అవగాహన చేసుకోవాలి. అదేవిధంగా క్షత్రియుడు ఏ విధంగా సింహాసనాల పట్ల ఆసక్తి లేకుండా ఈ యొక్క జరాసంధ కుమారుడైన సహదేవునికి రాజ్యపట్టాభిషేకం చేసినట్టుగాను మనం ఈ యొక్క ప్రాపంచ విషయాల పట్ల లేదంటే ఈ యొక్క లౌకిక సంపదల పట్ల తీవ్రమైన ప్రయాసపడుతున్న వారిని వాటి పట్ల మనం ఆసక్తి పొందకుండా కృష్ణ చేతను వారికి అందించే విధంగా మనం వారిని ప్రోత్సాహం వారిని వారి స్థితుల్లో వారిని కృష్ణ చేతను ప్రజలు సాధించే విధంగా మనం సహాయపడాలంటే దీనిలో మనం అర్థం చేసుకోవాల్సిందని ఇది నా అవగాహన. అదే సమయంలో ఈరోజు నరహర తక్కారు వారు తిరుబా దినోత్సవం, వారు ఆవిర్భావ దినోత్సవం, తిరుబా దినోత్సవం, దాని గురించి బలభద్ర ప్రభు సాయంత్రం చెప్తారు మోర్ డీటెయిల్స్. అండ్ మధ్యాహ్న తరగతి ఉత్పన్న ఏకాదశి, అది కూడా సేమ్ ఇప్పుడు మనం ఏదైతే సబ్జెక్ట్ డిస్కస్ చేసామో లైట్గా అది కనెక్ట్ అయి ఉంది. దాని గురించి మన నవదీప్ ప్రభు మధ్యాహ్న క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన అది అది మూడు చెప్పుకోవాలంటే మన క్లాస్ టైం సరిపోదు, అందువల్ల క్లాస్ ఇంతో నేను ఆపుతున్నాను. దీనిలో ఏమైనా సందేహం ఉంటే అడగచ్చు, కామెంట్ అంటే చేయొచ్చు, లేదంటే ఏమీ లేకపోతే హరే కృష్ణ. ఏకాదశి నామాలని 26 నామాలని మనం చదువుకుని మనం క్లాస్ పూర్తి చేసుకుందాం. నాతో పాటు మీరు చెప్పండి. ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్రద ఏకాదశి, షక్తుల ఏకాదశి, జయ ఏకాదశి, విజయ ఏకాదశి, ఆమలిక ఏకాదశి, పాపమోచన ఏకాదశి, కామద ఏకాదశి, వరుథిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపర ఏకాదశి, నిత్యల ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, కామిక ఏకాదశి, పవిత్ర ఏకాదశి, అన్నద ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇంద్ర ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమ ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, పద్మిని ఏకాదశి, పరమ ఏకాదశి. జయ శ్రీ శ్రీరాధవన్ భగవాన్కి, శ్రీమద్భాగవతంకి, శిల ప్రభుపాద్కి గౌర ప్రేమ అంది.